కలిసి సామూహికంగా 5 రూపాయలు పక్కన పెట్టిస్తాం, గాయత్రి మంత్ర జపం చేయిస్తాం. ఇంకా ఏం చెప్తున్నాం, పసుపు బట్టలతో చేయండి. పసుపు రంగుకు ప్రారంభ సంచిత కర్మలను మార్చివేసే గుణము ఉన్నది, మీ ప్రారంభాన్ని మార్చివేస్తుంది అది. అందుకని పసుపు బట్టలతో సాధన చేయమనేది. అమ్మాయికి పెళ్లి కావటం లేదా, ఇంట్లో వాళ్ళందరూ పసుపు బట్టలు వేసి చూడండి ఏమవుతుందో. ఉద్యోగం దొరకటం లేదా, పసుపు బట్టలు వేసి చూడండి ఏమవుతుందో. దానితో పాటు ఈ కర్మకాండ కలుపుతున్నాం మనం. ఇంచేతేంటి, గాయత్రి మంత్ర జపము, 5 రూపాయలు పక్కన పెట్టడము, పసుపు బట్టలు వేసుకోవటము. కొంచెం ధైర్యం చేయగలిగితే పిలక పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఇంచేతంటే సమాజంలో జీవిస్తున్నాం, ఎవరి బాధలు వాడుకున్నాయి. నాలాంటి వాడికి ఇంకో పెద్ద బాధ ఉంది, పిలక పెట్టుకోవాలన్నా అక్కడ జుట్టు లేదు. అంచేత దానికి ఏం చేయమంటాం అంటే, దానికి ఆలోచించవచ్చు మనం. ఏం చేయొచ్చు, విగ్గు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లేదు, మీరు విగ్గి పెట్టేసుకుని అసలు జుట్టు ఏం తీయకుండా సాధన చేస్తున్నప్పుడు దాన్ని పెట్టుకుని విగ్గు పిలక పెట్టుకు లాగేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ సింబాలిజం ఏమిటి, ఎందుకు అది చేయమంటారు అన్నది మెల్లిమెల్లిగా నేర్చుకుందాం మనం. ఆ శిఖ ఆధ్యాత్మిక చేతనత్వానికి ప్రతీక. ఫ్లాగ్ ఎంత ముఖ్యమైనదో పిలక అంత ముఖ్యమైనది. పెట్టుకోగలిగితే పెట్టుకోండి, పెట్టుకోలేరు మామూలుగానే చేయండి. ఖచ్చితంగా ఆ 23వ తారీఖున మీరు తిరుపతికి వెళ్ళే ముందు ఇక్కడే సామూహికంగా ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో గుండు గుయించేసుకుందాం, పిలక పెట్టుకుందాం, పసుపు డ్రెస్తోనే అక్కడికి వెళ్దాం అని నిర్ణయం తీసుకోండి. కానీ ఈ నిర్ణయాలన్నీ మీరు ఆచరించవలసినవి. అది ఆచరిస్తే ఏమవుతుందని, మహాయజ్ఞం అవుతుంది. ఇక్కడే పెట్టుకుని చేయగలిగారనుకోండి ఇంకా మంచిది, అంతే కదా. పక్క వాళ్ళు ఏదో అనుకుంటారు మాస్టర్, మనం ఏం చేయలేము. మరి రెండు మీరే చెప్తారు మాస్టరు, అన్నీ నేనే చెప్తున్నాను, మీకు ఇష్టమైందే మీరు చేస్తున్నారు. కానీ నేను చెప్పాను అనే తృప్తి మీకు మిగలటానికి చెప్తున్నాను అంతే. నేను కాదు, నేను చాలా మంచివాడిని, మాస్టర్ వద్దన్నారు కనుక నేను మాని. సినిమా చూడొద్దంటే మానుతున్నారా, సిగరెట్ తాగొద్దంటే మానుతున్నారా, తాగుడు తాగొద్దంటే మానుతున్నారా, టీ కాఫీలు మానేయమంటే మానుతున్నారా, సిద్ధిసాయి చరిత్ర అఖండంగా పారాయణ చేయమంటే చేస్తున్నారా. అంచేత ఇది మాత్రం నేను చెప్పానని ఎందుకు చేయటం, వేషాలు తప్ప. అంచేత మీ నిర్ణయాలు ఏమిటి మీరు నిర్ణయించుకోండి. చెప్పేది ఈ క్లాసెస్లో మాత్రం చాలా జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది మాత్రము మీరు తక్షణము ఆచరించమని. కానీ నేను ఆచరించలేని కొన్న, నేను పసుపు బట్టలు వేసుకుని పిల్లలకు పెట్టుకుని కాలేజీకి వెళ్ళలేను, వెళ్ళను. కానీ మీరు వెళ్ళగలిగే దమ్ముంటే వెళ్ళండి, ఫేస్ చేయగలిగితే ఫేస్ చేయండి. నేను అడ్వైస్ చేయను దాన్ని అలాంటి వాటిని. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేయలేరు అది? ఎందుకు చేయలేరంటే ఇష్టం లేదు కనుక. ఇష్టం లేకపోతే గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలం? నీళ్ళే ఎవడో తాగి గురువు కూడా జాత కాదు. అంచేత ఈ మహాయజ్ఞ పరంపరలో ఆ 3 నియమాలు అర్థమయ్యాయేంటో, గాయత్రి మంత్రము సర్వజనీనమైనటువంటి గాయత్రి మంత్రము. రాబోయే రోజులలో మీరు భోజనం ఎలా చేస్తున్నారో అలాగ పుట్టుకతోనే గాయత్రి మంత్రం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు పుట్టుకతోనే ఫ్యాన్లు వస్తున్నాయి, అర్థమైందో లేదో మీరు ఎప్పుడైనా చూశారు లేదో. 1964లో మా ఇంట్లో మొదటిసారి నేను కళ్ళారా ఫ్యాన్ చూశాను, టేబుల్ ఫ్యాన్. అంతవరకు మా ఇంట్లో ఫ్యాన్ లేదు, చాలామంది ఇళ్లలో అలాగే ఉండి ఉంటుంది. అప్పుడు అనిపించేది కాదు దాని అవసరం, అసలు ఫ్యాన్ అవసరం అనిపించేది కాదు. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్ల మీరు ఫ్యాన్ ఆపేయండి చూడండి ఏమవుతుందో, ప్రశ్నే లేదు. అలాగే ఈ రాబోయే 2-3 తరాలలో అసలు గాయత్రి మంత్రం గురించి ఇన్ని లెక్చర్లు మనం ఇచ్చుకోక్కర్లేదు. అసలు గాయత్రి మంత్రం తెలియకుండా వాళ్ళు ఎలా జీవించారు, మనకిప్పుడు అనిపించడం లేదు ఎలక్ట్రిసిటీ లేకుండా ఎలా జీవించారు మన తాత ముత్తాతలని, అంతే అలా అవుతుంది అది. అందుకు అశ్వమేధ యజ్ఞము, గాయత్రి మంత్రము ఒక సంస్థది కాదు, యూనివర్సల్, అది మానవ శరీరధారి అందరిది. ఇదేంటి అశ్వమేధ యజ్ఞానికి కావాల్సినటువంటిది, ఫండమెంటల్స్ చెప్పాను. ఇది మహాయజ్ఞం అంటే దీన్ని ప్రయాజ అని కూడా అంటాం. ప్రయాజ అంటే ఏంటి, యజ్ఞానికి ముందు చేసేటటువంటిది. దీనికి నేను ఇంకో 2 కండిషన్స్ పెట్టమంటున్నాను. మన అనుగ్రహమాల క్యాసెట్ ఇచ్చి, మన దగ్గర క్యాసెట్స్ ఉన్నాయి, లేకపోతే తేజ నుంచి తప్పించుకోవచ్చు. ఖచ్చితంగా నిద్ర లేవగానే అనుగ్రహమాల మంత్రం వినండి. పడుకునేటప్పుడు దత్త శరణాగతి మంత్రం వినండి. ఇది అశ్వమేధ యజ్ఞము తర్వాత జరగబోయేటటువంటి ఓ అద్భుతమైనటువంటి యజ్ఞం. అశ్వమేధ యజ్ఞంతో ఆగింది ప్రస్తుతం ఋషుల యొక్క కాన్సెప్ట్. ఈ అశ్వమేధ యజ్ఞం తర్వాత నూతన యజ్ఞానికి నేను బీజారోపణ చేస్తాను. ఎవరి ద్వారా? మీ ద్వారానే. ఎవరు చేయకపోతే ఈ అశ్వమేధ యజ్ఞాలు మహాయజ్ఞాలు ఒంటరిగా చేసేవేం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రయాజ, ఈ అనుగ్రహ మాలా మంత్రము, దత్త శరణాగతి మంత్రము తర్వాత జరగబోయేటటువంటి యజ్ఞానికి ప్రయాజ అవుతుంది. అంతేగా, అంటే ఈ యజ్ఞమే కాకుండా తర్వాత జరగబోయేటటువంటి యజ్ఞ పరంపరకి బీజాలు వేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అశ్వమేధ యజ్ఞం కాన్సెప్ట్ కూడా బుర్రలోకి ఎక్కించుకోకపోతే అట్ట. అంటే మీరు రెండు రకాల పని చేయాల్సి వస్తుంది. ఒకటి అశ్వమేధ యజ్ఞం గురించి, రెండోది తర్వాత జరగబోయేటటువంటి యజ్ఞ పరంపరలు. కానీ ఆ యజ్ఞ పరంపరలు జరుగుతాయా జరగవా? ఋషి ప్రణాళిక చాలా విచిత్రంగా ఉంటుంది. జరుగుతే దే విల్ బి హ్యాపీ, జరగకపోతే ఇంకా వాళ్ళ ఆపటం అంటూ ఉండదు. అది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను నేను. కానీ అది అశ్వమేధముతోనే లింక్ అవుతుంది. అది అశ్వమేధము లేకుండా నెక్స్ట్ యజ్ఞము రాదు. ఇంచేత అశ్వమేధం తర్వాత చేయవలసినటువంటి యజ్ఞం అది. మరి దానికి ఏం చేస్తారు? దీన్ని ఎలా చెప్తారు? మీరు ఇవ్వండి క్యాసెట్. ఆ క్యాసెట్ కాస్ట్ ఎంతో చెప్పాం కదా, ఆ కాస్టే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి దక్షిణ. మిగతా దక్షిణ మనం అడగటం లేదు. మిగతా దక్షిణ ఇది ఎక్కడికి వెళ్తుంది? అది అశ్వమేధ యజ్ఞానికి వెళ్తుంది. అది మన దగ్గరికి రాదు. అది కానీ క్యాసెట్ కాస్ట్ పెట్టుకుంటారే, ఆ కాస్ట్ వాళ్ళ నా నెక్స్ట్ యజ్ఞానికి రెడీ చేస్తుంది అని నా నమ్మకం. ఎప్పుడు? వాళ్ళు వింటే. క్యాసెట్ అయితే కొనిస్తాం మాస్టరు, ఎక్కడ పెట్టామో మాకు గుర్తు లేదండి. ఇప్పుడు చాలాసార్లు అదేగా అవుతూ ఉంటుంది, ఎక్కడ పెట్టామని. అలా జరగకుండా చూసుకోండి. ఇది బై మౌత్ వెళ్తుంది. ఇది అనుగ్రహ మాలా మంత్రము, దత్త శరణాగతి మంత్రము విని తీరాలి అని అశ్వమేధ యజ్ఞానికి మనం కండిషన్స్ పెట్టలేము. ఇంచేదంటే అది అశ్వమేధ యజ్ఞానికి సంబంధించింది కాదు. అది దేనికి సంబంధించింది? అది ఈ అశ్వమేధ యజ్ఞం అయిపోయిన తర్వాత జరిగే పౌర్ణమాస్యేష్టి అశ్వమేధ యజ్ఞాలు అవుతాయి. అవి లెవెల్ అర్థమవుతుందా ఏంటో. వ్యక్తిగతంగా పౌర్ణమాస్యేష్టి యజ్ఞాలు చేసుకుని, పశుబంధ యజ్ఞాలు చేసుకుని, అగ్నిష్టోమ యజ్ఞాలు చేసుకుని, వాజపేయ యజ్ఞాలు 100 పూర్తి చేసుకుని, రాజసూయ యజ్ఞానికి వచ్చిన తర్వాత వచ్చే అశ్వమేధము లాగా అశ్వమేధ స్థాయి తర్వాత జరిగేటటువంటి పౌర్ణమాస్యేష్టి అది ఎలా ఉంటుంది? సామూహిక మానవీయ చేతనత్వం జరుపుకునేటటువంటి పౌర్ణమ అమావాస్యలు, ఆ 12 పండుగలే ఇంకా ఉంటాయి, నిత్య పౌర్ణిమలు ఉంటాయి అని చెప్పారు. సివివి గారు చెప్పారు, వీరబ్రహ్మం గారు చెప్పారు, జ్వాలాకుల మహర్షి చెప్పాడు, వ్యాసుడు చెప్పారు, అందరూ చెప్పారు. దానికి ఈ అశ్వమేధ యజ్ఞాన్ని నేను పునాదిగా వేసుకుందాము అని అనుకుంటున్నాను. మీరు సహకరించగలిగితే, సహకరించకపోతే నెక్స్ట్ అశ్వమేధకి చూద్దాం. సహకరిస్తే ఈ అశ్వమేధ యజ్ఞం అయిపోయిన నెక్స్ట్ పూర్ణమికే మనం స్టార్ట్ చేయవచ్చు. కానీ అది ఎలా ఉండాలి? అది హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి కాదు, మానవ శరీరధారులందరికీ. అది ఎప్పుడొస్తుంది అంటే ఈ అశ్వమేధము లోపలికి వెళ్ళగలిగినప్పుడు. ఈ అశ్వమేధం ఏం చెప్తోంది? కుండలిని శేఖరణ, సౌరశక్తి సందోహన. ఇది మానవ శరీరధారులు అందరికీ. సూర్యుడు హిందువులకి మాత్రమేనా? క్రిస్టియన్స్కి లేడా సూర్యుడు? కుండలిని శక్తి హిందువులకి మాత్రమేనా? అందరికీ ఉన్నారు కదా మానవ శరీరధారికి. దీనిని మనం చేయటానికి క్యాప్షన్స్ కూడా చాలా స్పష్టంగా పెట్టాం. ఒకే విషయము చెప్పండి, దాన్ని అవగాహన ఏర్పరచండి. ముందు మీరు చేసుకోండి, ముందు దానికి కావాల్సినటువంటి ఆ సౌరశక్తి సందోహాన్ని మీరు అలవాటు చేసుకోండి, ఆ విశ్వకుండల్ని మందని మీరు అలవాటు చేసుకోండి. దానికి మాండుక్యోపనిషత్ చాలా 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 అవసరము. మరి మాండుక్యోపనిషత్ ఎలా వింటారో మీరు, 12 శ్లోకాలు ఉన్నాయి. అవి కేవలం 12 శ్లోకాలలో ద్వాదశ చక్రాలలో అక్కడ పెట్టినట్టే మొత్తము ఈ చేతనత్వ విజ్ఞానాన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేసి పారేశారు ఋషులు. దానికి మాండుక్య కారిక అని 256 శ్లోకాలు రాశారు శంకరాచార్య వారి యొక్క గురువు గారు. మరి అవంతా ఎప్పుడు ఎలా చదువుతాం? అవంతా ఇక్కడే అవ్వాలి. అంచేత మీకు నిద్రపోవటానికి ఏం టైం ఉండదు, కూతురు పెళ్లి జరుగుతోంది అంటే నిద్రపోలేదు మాస్టరు ఎట్టా అని అడిగిన నాకు తెలిసి ఎవడో అనలేదు. ఇంకా ఏమంటారంటే నిద్రపోకపోతే పోయిపోయాను మాస్టరు, కాస్త పెళ్లి బాగా జరిగేటట్టు చూడండి అంటారు. కానీ మీరు నిద్రపోకుండా పని చేశారనుకోండి మొదటికే మోసం వస్తుంది. మరి ఇంతకీ నేను నిద్రపోమన్నానా వద్దన్నానా ఏం చేయమన్నాను అంటే కళ్ళు మూసుకుని పాట వినమంటున్నాను, వినండి. యజ్ఞం కోంతీ చరణమే విభక్తికి యాగయా హే. యజ్ఞమును మూడు చరణాలుగా విభజింపబడ్డాయి. వ్యక్తిగత జీవన్ కే ఉత్కర్ష్మే యజ్ఞం కి భూమిక ఔర్ సామాజిక్ జీవన్ మే పరిష్కార్ కిలియే మహాయజ్ఞ సంపన్నకి జాతే రహే హే. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నతి కోసం యజ్ఞం చేస్తే సామాజికమైనటువంటి జీవితములో సమస్యల పరిష్కారం కొరకు మహాయజ్ఞము సంపన్నం చేయబడుతూ ఉంటుంది. పర్జ సముచే రాష్ట్ర వాతావరణకే ఆమూల్ చూల్ పరివర్తన్ కి ఆవశ్యకత అనుభవతీ థి తప్ సార్వభౌమ స్థర్మే అశ్వమేధంకి హి పరంపరా రహి హే. కానీ సంపూర్ణ రాష్ట్రము యొక్క ఆలోచన విధానములోనే మార్పు తీసిదలుచుకున్నప్పుడు, వాతావరణంలో మార్పు చేయదలుచుకున్నప్పుడు సార్వభౌమ స్థరంలో అంటే రాజాధిరాజుల లెవెల్లో అశ్వమేధ యజ్ఞముల యొక్క పరంపరే భారతదేశంలో ఉండేది. ఉస్కా ప్రతిఫల్ భీ ఉసీ తర క్రమశ బృహత్తర హే. యజ్ఞము నుంచి మహాయజ్ఞం యొక్క ఫలితము, మహాయజ్ఞము కంటే అశ్వమేధ యజ్ఞముల యొక్క ఫలితము ఒకదానికంటే ఒకటి చాలా గొప్పగా ఉంటుంది. శ్రీమద్ భాగవత్ మే యజ్ఞకి మహత్తాక విస్తార్ పూర్వక వర్ణన్ కియా గయా హే. శ్రీమద్ భాగవత యజ్ఞంలో ఈ క్యాసెట్ రికార్డ్ చేస్తున్నప్పుడు డే టు టైమ్ వేస్తున్నావా, సబ్జెక్ట్ కూడా మరి టైం కూడా వేస్తే కదా తెలుస్తుంది, కంటిన్యూటీ సీక్వెన్స్ తెలియాలి కదా, మరి అన్ని కరెక్ట్గా టైం వేసేసే హెడ్డింగ్ చెప్తున్నాను. ఇంకా ఆ క్యాసెట్ పెట్టుకుంటే తెలుస్తుంది, నేను చెప్పేటప్పుడు ఆ క్యాసెట్ ఎవరో ఒకళ్ళు చూసి ఆ హెడ్డింగ్ ఒకటి పెట్టడం ఒకటి. దాని తర్వాత అది శ్రీమద్ భాగవత్ మే యజ్ఞకి మహత్తాక విస్తార్ పూర్వక వర్ణన్ కియా గయా హే. శ్రీమద్ భాగవతంలో పేరు ఎప్పుడైనా విన్నారా, భాగవతం పేరు సాయి, శ్రీమద్ భాగవతం పేరు ఎప్పుడైనా విన్నావా? వినలేదు కదా, వినలేదు. నువ్వు విన్నావా, ఎప్పుడు విన్నావు? మూడు నెలల నుంచి వింటున్నావు కదా భాగవతం. ఇప్పుడు ఈ మధ్య ఏమైనా చెప్తున్నావు? ఎప్పుడైనా ఈ మధ్య అదే శ్రీమద్ భాగవతం అంటే సాయి కన్ఫ్యూజ్ అయ్యి ఊ అంటే ఏం ప్రమాదం, ఆ అంటే ఏం ప్రమాదం అని కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏం ప్రమాదం ఏం లేదే అవుతూనే అంటాను నేను. ఎందుకంటాను అంటే ఏదో నా బాధ నాది అంచేది, మీరేం బాధపడిపోకండి. ఎటు చేటంటే బాధపడుతున్నాను అని మీరు నటిస్తే నాకు ఒళ్ళు మండుతుంది. నాకు వచ్చిన పెద్ద బాధ అది, మేము బాధపడుతున్నాను నువ్వు అంటే నాకు కోపం వస్తుంది. నువ్వు బాధపడటం లేదు ఏ ఫ్యాక్ట్ కదా. అంచేత శ్రీమద్ భాగవతం నువ్వు చదివావా లేదా అంటే నువ్వు అలా తెలబోతేట. శ్రీమద్ భాగవతం అన్నా, శ్రీమద్ భాగవతం యొక్క మొత్తం ప్రక్రియ కూడా యజ్ఞ విద్యే. అనేకం ఐసే ప్రసంగం కా భాగవత్ మే వర్ణన్ హే జిస్సే యజ్ఞకి మహాశక్తి కా పూరా పరిచయం మిల్తా హే. భాగవతంలో యజ్ఞం యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి యొక్క పరిచయం మనకి లభిస్తుంది. సృష్టిక ఆరంభ యజ్ఞ సేహి హువా ఇస్కా వర్ణన్ ఇస్ ప్రకార్ కియా గయా హే. సృష్టి యొక్క ఆరంభమే యజ్ఞముతో చేయబడినది అని చెప్తుంది. అంటే సృష్టి కంటే ముందు యజ్ఞం ఉంది, అది మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. మీరు సృష్టి కంటే ముందు ఉంది యజ్ఞం, అది అంచేత మీరు ఏది చేసినా దానికంటే ముందు యజ్ఞం ఉంటుంది. అది ఎలా ఉందో అన్నది గుర్తు చేసుకోవాలి మీరు. జిజ్ఞాసాకి అనుసార్ ఉత్తర రూప్ మే బ్రహ్మాజీ విరాట్ భగవాన్ కే స్వరూప్ కా వర్ణన్ కర్తే హే. పాదాస్య నాభ్యాం చతుర్హోత్రంచ సత్తం భాగవత్ స్కంద 2 అధ్యాయం 6 శ్లోకం 22 23 24 అర్థాత్ జిస్ సమయ వ్యాపక బ్రహ్మకి నాభీసే మై ఉత్పన్న హువా తప్ పురుష్ కే అవయవ కో ఛోడ్కర్ యజ్ఞకి కుచ్భీ సామగ్రి నహీ దేఖీ. బ్రహ్మ ఏం చెప్తున్నాడు అంటే, నేను ఆ విరాట్ పురుషుడి యొక్క నాభి నుంచి ఆవిర్భవించినప్పుడు పురుష రూపమైనటువంటి అవయములు అన్నీ కూడా యజ్ఞమే అని నేను గుర్తించగలిగాను. పురుష సూక్తం మొత్తం కూడా అదే చెప్తుంది మనకి. ఉనికి యజ్ఞకే పశు వనస్పతి కుశ ఔర్ దేవతాంకి యజ్ఞ కర్నే యోగ్య భూమి ఔర్ జిస్మే బహుత్సే గుణ భరే హో ఐసే సమయకి రచనకి. పురుష సూక్తంలో చెప్తూ ఉంటాడు కదా, అన్నీ కూడా గడ్డి దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, గ్రామాల దగ్గర నుంచి అవన్నీ కూడా యజ్ఞ విధానం ద్వారానే చేయబడ్డాయి. సబ్ పాత్రాదిరచే పాత్రలు కూడా తయారు చేయబడ్డాయి, ఔషధులు తయారు చేయబడ్డాయి. ఘృతాదిక్, మధురాదిక్, స్వర్ణాది ధాతు, మృత్తిక, జల్, రుక్, యజు, సామ్ ఏవం అధర్వవేద్ చార్ బ్రాహ్మణ్ ఔర్ జిస్సే హవన్ కియా జాయ్ ఐసే కర్మంకి భీ సృష్టికి. ఇప్పుడు ఆ యజ్ఞము చేసినప్పుడు యజ్ఞమును ఉపయోగించేటటువంటి పాత్రలు, యజ్ఞమును ఉపయోగించుకునేటువంటి పదార్థాలు, యజ్ఞము ఏ పరికరములతో చేయబడుతోందో ఆ పరికరము, ప్లస్ యజ్ఞము చేసేవాడు, ఇవంతా కూడా ఒకడే. ఒకడి యొక్క శరీరములోంచే ఇవన్నీ ఏర్పడ్డాయి. యజ్ఞ విధానములోని ఈ విచిత్రతను మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏంటి అక్కడ విచిత్రత? చూసేది, లేకపోతే చేసేది, చేయబడేది, ఏ విధానముతో నువ్వు చేస్తున్నావు, ప్లస్ చేయటానికి ఏ ఏ పదార్థాలు నీకు కావాలో, నెయ్యి దగ్గర నుంచి, హవన సామాగ్రి దగ్గర నుంచి, ఔషధాల దగ్గర నుంచి, చెంచాల దగ్గర నుంచి, గడ్డి దగ్గర నుంచి, ఇటుకలు దగ్గర నుంచి, ఇటుకల్లో ఉన్నటువంటి మట్టి దగ్గర నుంచి, ఇదంతా కూడా యజ్ఞమే. మీకు ఆ కాన్సెప్ట్ రావాలి. పంకజము అంటే పద్మమని కాదు, మట్టిలో పుట్టినంతా కూడా పంకజమే అని మనం ఎలా చెప్పుకుంటున్నాము? యజ్ఞ విధానం, సృష్టి అంతా కూడా యజ్ఞ విధానమే. బ్రహ్మపురాణ పూర్వభాగ ప్రక్రియావాద్ అధ్యాయ ఏక్ శ్లోక్ పాంచ్ ఛే సాత్ ఉల్లేఖ కి కల్ప్ కే ఆరంభ కాల్ మే జిస్ సమయ సృష్టి కి రచనా కీ జా రహీ థీ ఉస్ సమయ అతి పుణ్యమయ మహాయజ్ఞ కా అనుష్ఠాన్ సహస్ర సంవత్సర కి లియ హువా థా. ఇంకా చాలా విచిత్రమైనటువంటి ఒక టైం ఫ్యాక్టర్ గురించి చెప్తున్నాడు. కల్పము అని, శ్వేతవరాహ కల్పే కల్పము. కల్పము అంటే ఏంటి? ఇమాజినేషన్. అంచేత సృష్టికి ఆధారం ఏంటి అంటే ఆలోచన. ఆలోచన మనకి చేత కావటం లేదు, వచ్చిన పెద్ద గొడవది. నీకు ఆలోచించటమే కనుక వచ్చేస్తే నువ్వేమనుకుంటే అది జరిగిపోతుంది అన్నది. యజ్ఞ విధానం నీకేం నేర్పుతుంది అంటే సవ్యంగా ఆలోచించటం నేర్చుకుంది. మనకి ఇక్కడ నేను నేర్పేది కూడా ఏంటంటే ఆలోచించటమే. ఆ ఆలోచించటానికి ఒక క్రమ పద్ధతి ఉంటే యజ్ఞం అంటాం. క్రమపద్ధతి లేనటువంటి ఆలోచన. ప్రమోషన్ కావాలి, కానీ ప్రమోషన్ ఎందుకు కావాలో తెలియదు. కారు కావాలి, కారు ఎందుకు కావాలో తెలియదు. అందువల్ల కోరికలు తీరటం లేదు. ఆ వస్తువులు ఉపయోగించేటటువంటి స్థాయికి నువ్వు ఎదిగితే ఆ వస్తువులు లేకుండా నీకు పని జరగదు. మనకిప్పుడు పెద్ద గొడవ ఎలా అయిపోయింది అంటే నీకు సుఖాలు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, ఎయిర్ కండిషనర్స్ కావాలి, అన్నీ కావాలి, కానీ వాటిని ఉపయోగించుకోవటానికి కావాల్సినటువంటి మానసిక స్థితి లేదు. అందుకవి రావటం లేదు. నీకు ఆ మానసిక స్థితి వచ్చేస్తే ఒక కారు కాదు, అనేక కారులు. ఒక ఇల్లు కాదు, అనేక ఇల్లు. ఇప్పుడు గురువులు వాళ్ళకి అందరికీ ఏమవుతుంది, మీరు ఎవరింటికి వెళ్తే ఆ ఇల్లు అంతా మీదే అంటారు. ఇంకా ఏం మాట్లాడతారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి మంచి రూమ్ కానీ చాలా మంచిది ఏమి ఉందో అది మీదే అంటారు. మీదే అంటే అవుతే వెళ్ళి అక్కడ ఉంటా ఉన్నావు అనుకో, ఇవరెవరు ఎందుకు ఇస్తారు అది? ఉండడు కనుక. ఎందుకు ఉండడు? ఉండటానికి చాలా ఇళ్ళు ఉన్నాయి కనుక. వెరీ కుదిరితే కానీ పెళ్ళవదు, పెళ్ళవుతే కానీ వెరీ కుదరదు. ఎట్టా? చాలా ఇళ్ళు ఉంటే తప్ప నీకు మానసిక స్థితి రాదు. నీకు మానసిక స్థితి ఉంటే తప్ప చాలా ఇళ్ళు రావు. మరి ఎట్టా? కల్పన, యజ్ఞం సైక్లిక్ ప్రాసెస్. అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు. అది రూల్ కనుక, ప్రకృతి యొక్క నియమం కనుక నువ్వు నేర్చుకోవాల్సిందే. నాకు అర్థం కావటం లేదు. అర్థం కాక కాదు, ఇదంతా కూడా ఆలోచించే విధానంలో తెలియంది చేయప్పుడు ఎడంచేత్తో రాయన్నావు అనుకో, నిన్ను రాయి ఎడంచేత్తో రాయగలవా? ఏముంది రాయటమేగా. ఈ ఆలోచన విధానం కూడా ప్రాక్టీస్ లేకే. ప్రాక్టీస్ ఉంటే నువ్వు ఎడంచేత్తో రాయటం ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాక రాయగలవా రాయలేవా? ప్రాక్టీస్ చేయటానికి, ఆ ఆలోచన విధానాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలి? రిపీటెడ్గా ఒకే పని చేయగలగాలి చెప్పినట్టు. కానీ ఏమవుతుంది అసలు? ఆ శరీరము యొక్క తమో గుణము, బ్రెయిన్ సెల్స్లో ఉన్నటువంటి తమో గుణము మనని పని చేయనివ్వటం లేదు. అదే మేఖలాలో కిందన పెట్టేటటువంటి నల్లరంగు. బేసిస్ ఏంటి అంటే అసలు ఉన్నదే తమో గుణం. అది ఇనర్షియా. ఇనర్షియా ఏంటి? జడత్వము. పదార్థాలు, ఖనిజాలన్నీ కూడా జడులేగా. అవి మారవు. మన శరీరం జల పదార్థాలతోనే నిర్మించబడింది. కాల్షియము, మెగ్నీషియము, కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నువ్వు ఏదైనా పేరు పెట్టుకో. దేంతో నిర్మించబడింది? జల పదార్థాలతోనే నిర్మించబడింది. కనుక ఆ జడత్వము సహజమే, కానీ దాన్ని నువ్వు మార్చుకోగలగాలి. ఎలా మార్చుకుంటావు? ఖనిజ జగత్తు నుంచి అయిన జంప్ వృక్ష జగత్తులోకి ఎలా వచ్చింది అన్నది తెలియాలి మీకు. అది ఒక లీప్. చేతనత్వ స్థాయిలో ఒకనొక స్థాయి నుంచి, ఏ స్థాయి నుంచి, అసలు జడము కదలను, అర్థం చేసుకోను, పరిపూర్ణమైనటువంటి అంధకారము. అంటే ఏంటి? ఏ విధమైనటువంటి అనుభూతి లేనటువంటి స్థితి ఖనిజ జగత్తు. అక్కడి నుంచి సడన్గా నువ్వు ఎక్కడికి మారావు? ఈ వృక్ష జంతుకి మారటానికి ఉన్నటువంటి లింక్ ఏమిటి? సైంటిస్ట్ చస్తున్నారు అర్థం చేసుకోవటానికి, వాళ్ళకి చచ్చినా అర్థం కాదు. ఇంచంటే ఆ లింక్ దొరకదు, ప్రకృతిలో లేదు ఆ లింక్. స్వప్న స్థితి నుంచి జాగ్రత్త అవస్థకి, జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకి లింక్ ఏముంది? కంటిన్యూటీ ఏముంది? ఇది మొదటి మెట్టు, ఇది రెండో మెట్టు, ఇది మూడో మెట్టు, ఇదిగో 108వ మెట్టులో స్వప్నావస్థ ఉంది, దిగుతూ వస్తున్నాం మనం. ఇదిగో 0 మెట్టు మీద వచ్చేసరి కల్లా అలా అవుతుందా? ఒక్క క్షణం ముందు నువ్వు ఎక్కడుంటావు? స్వప్నంలో ఉంటావు. ఒకే ఒక సెకండ్లో ఎక్కడికి వస్తావు? మరి చేతనత్వంలోని జంప్ ఎలా జరిగింది? యజ్ఞ విధానం అది. అది జంపే కదా. అంతవరకు ఏ ప్రపంచం లేదు, ఏది లేదు, ఏదో పులి వెంటబడుతుంది, ఎవడో ఏదో వస్తున్నాడు, ఏదో కలగంటున్నావు, నువ్వు చాలా బాధపడిపోతున్నావు, ఉణికిపోతున్నావు, టెర్రర్. ఇంకేముంది? పులి మీదకి ఎగిరింది అని. ఎగిరిన క్షణంలో జరుకొచ్చింది, నువ్వు లేచిపోయావు. ఏ చేతనత్వం వచ్చింది? జాగ్రత్త అవస్థ వచ్చింది. మరి పులి ఏమైంది? ఎక్కడుంది అది? ఎక్కడుంది స్వప్నం అని? అది కదా, వెర్ ఈజ్ ద డ్రీమ్? ఏది ఇమాజినేషన్ అంటే నువ్వు మళ్ళా కలగనవా, మళ్ళీ అదే కలగనగలవా? మరి ఇమాజినేషన్ కాదు కాదు, సంథింగ్ హ్యాపెనింగ్, మనకు తెలియదు అదేంటో. ఫ్యాక్ట్ ఏంటి అంటే, కళలు ఘన కలిగేటటువంటి చేతనత్వం అయితే మీకు ఉంది, కానీ కళలు ఎలా కనాలి అనేటటువంటి ఈ యజ్ఞము మీకు లేదు, జ్ఞానము లేదు. కానీ తేడా ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సింది? ఈ రెండు సిమిలర్ కాదు. ఇది ఇదే, అది అదే. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇక్కడికి రాదు, ఇక్కడిది అక్కడికి వెళ్ళదు. ఓవర్లాపింగ్ అంటూ ఏం లేదు. ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటావు, లేకపోతే స్వప్నావస్థలో ఉంటావు. మరి ఆ మధ్యన ఊగిసలాడుతూ ఉంటాయే, నిద్రపడుతూ ఉంటుంది. మాగన్నా ఏమంటా దాన్ని, అర్థమైంది కదా? మాగన్ను లేదు, మాగన్ను అనుకుంటున్నావు నువ్వు. నువ్వు జాగ్రత్త అవస్థలోనే ఉన్నావు మాగన్ను స్థితిలో. ఇంచేతనికి తెలుస్తోంది నిద్రపడుతోంది అని కదా. యాక్చువల్గా ఈ చేతనత్వంలో ఎవడైనా మాట్లాడితే వినిపిస్తూ ఉంటుంది నీకు, కానీ ఆల్మోస్ట్ బోర్డర్ దగ్గరికి వచ్చావు అనమాట నువ్వు. బోర్డర్ దాటితే అసలు ఈ రెండింటికి అసలు లింక్ లేదు. ఆ లింక్ లేని స్థితిని మీకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ లింక్ ఉందనుకుని మనం సాధన చేస్తున్నావు కనుక గంగలో దిగుతున్నాం. లింక్ లేదు. నేను ఇదంతా చేశాను కదా, ఫలితం ఎందుకు రాలేదు? లింక్ లేదు. ఇక్కడ చేసే సాధనకి మీకు వచ్చే దానికి రిజల్ట్ మాత్రం ఏమీ లేదు. కానీ ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అంటే, బాగా అలసిపోతే నిద్రపోవటం సులభం అని మనకు ఒక, కానీ ఫ్యాక్టేనా అది? నిజంగా బాగా అలసిపోయిన వాడు ఈజీగా నిద్రపోగలడానా? అలసిపోయి చూడండి ఒకసారి, అదేం అంత కరెక్ట్ కాదు. చూడు ఒకసారి అలసిపోయి బాగా, అమ్మాయి ఇవాళ ఎంత బాగా పడుకోవచ్చు అనుకుంటే ఆ రోజు అసలు నీకు నిద్రపట్టదు. అదొక ఫ్యాలసీ, అంత నటనే. అందుకే చెప్పేది అసలు మీరు ఇక్కడ ఏం చే, అందుకే నేను ఇరిటేట్ అయినా ఇరిటేట్ ఎందుకు కాలేను అంటే, నేను ఇరిటేట్ అయి చేసేది ఏంది నామో, మీరు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. కానీ కలగనేది ఏదో నేను ఏం చెప్తాను అంటే, సింహం నా మీద పడిందని రక్కేసింది అని కలగనకుండా, ఎవడో నాకు పూలదండ వేసాడు అని కలగనొచ్చు కదా. ఏ కల అవుతేనే లేచాక అనొచ్చు మీరు, అది మీ ఇష్టం. లేచాక ఏ కలైనా ఒకటేగా, ఏమీ తేడా ఉండదు. ఆ పూలు ఉండవు, ఆ దండలు ఉండవు, ఈ సింహం ఉండదు, ఈ రక్తపు మరకలు ఉండవు. మరి ఏం కలగనాలి? మంచి కలగనండి. ఆ టెక్నిక్ నేర్చుకోవచ్చు, కానీ ఆ టెక్నిక్ నీకు ఇక్కడ వర్క్ చేయదు. ఇక్కడేం వర్క్ చేయదు అది. మరి అక్కడ ఇక్కడ మరి కల్పము ఇదంతా ఏం చెప్తున్నారు మీకు? ఈ మూడు స్థితులు దాటిన స్థితిలోకి వెళ్ళాక వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను, నిద్రావస్థను కూడా దాటి వెళ్ళిపోయే స్థితి ఉందే తురియ స్థితి, అది ఈ మూడింటికి కామన్. అక్కడికి వెళ్తే మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ స్వప్న స్థితి నుంచి దీన్ని ఉపయోగించుకోలేరు, నిద్రాస్థితి నుంచి దీన్ని ఉపయోగించుకోలేరు. కానీ ఏ స్థితి అయితే ఈ మూడు స్థితులకి సాక్షిగా ఉన్నదో ఆ స్థితిలో మీరు ఉంటే ఇందులో ఎక్కడైనా మీరు వేలు పెట్టచ్చు, ఎక్కడైనా వేలు పెట్టచ్చు. అంచేత అసలు అప్రోచే రాంగ్ అవుతే మరి చెప్తోందంట తప్ప, మరి మా చేత ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు, చేయగా చేయగా చేయగానే అక్కడికి వెళ్ళగలవు తప్ప. నీకు దమ్ముంటే ఒకే జంపులో వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేవు కనుక ఈ గందరగోళం అంతా కూడా. వెళ్ళగలిగే వాళ్ళకి అసలు ఇంత అక్కర్లే. నువ్వు ఆత్మవే అని నేను చెప్పాను కదా, ఇంకెందుకు నాతో మాట్లాడతావు అన్నాడు శంకరాచార్య గారు. నేను చెప్పాగా నువ్వు ఆత్మవని, మిగతాదంతా ఏంటి? అనాత్మ. అనాత్మ అనేది ఏదైనా ఉందా ప్రపంచంలో? లేదు. ఇంకేం చెప్పమంటావు అన్నాడు. ఏంటి డిస్కషన్ చేయాలి, ఏంటి చెప్పు, ఏం డిస్కస్ చేస్తావు? ఫులిష్నెస్. ఇంకా డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఎన్ని పుస్తకాలు రాస్తారు, ఎన్ని పుస్తకాలు చదువుతూ, నీకు అర్థమైపోతే అర్థమైపోయింది, అర్థం లేదు దండం పెట్టి పుస్తకాలు పక్కన పడాయి, ఇంచంటే నీకు ఇంకా అర్థం కాదు అది. కానీ ఎంత మూర్ఖత్వంలో అదంతా చదివి మొత్తము భారత జాతి నిర్వీర్యతకు ఈ ఉపనిషత్తులే కారణం. ఉపనిషత్తుల కారణం కాదు, ఈ అవగాహన లేనటువంటి దద్దమ్మలు కారణం. ఒకటే పాయింట్, నువ్వు ఆత్మవి చెప్పాడా, ఒప్పుకున్నావా? ఈ సృష్టి మొత్తంలో ఆత్మ కానిది ఏదీ లేదు. అర్థమైందా? రెండూ అర్థం అవుతే ఇంకా మాట్లాడుకు, నోరు మూసుకో, అంతేగా, ఇంకా చెప్పడానికి ఏముంది అక్కడ? మరి అర్థమైంది అనే భ్రమ ఉందే, అది కొంప ముంచుతోంది మనని. నేను అది మిమ్మల్ని తిట్టేది, మీకు అర్థం అవ్వలేదు ఏం చెప్తున్నాను. నీకు అర్థమైపోతే ఇంకా డిస్కస్ చేయడానికి ఏం లేదు అక్కడ, సాధన చేయటానికి ఏమీ లేదు. ఏముంది సాధన చేయటానికి? ఉన్నదేంటి? ఒక ఆత్మ, ఇంకోటి లేదు, ఇంకోటి ఏం లేదు అసలు అక్కడ. ఆ లేని దానికి నేను సాధన చేస్తానంటే ఆ మూర్ఖుండి ఏమనాలి? కానీ సాధన చేయి, దానికి మళ్ళీ సాధన నియమం వాళ్ళు ఏర్పరిచారు. మరి ఎందుకు ఏర్పరిచారు వాళ్ళు మూర్ఖుల? ఎక్కడో ఏదో మనం మిస్ అవుతున్నటువంటి లింక్ ఏంటి అంటే, మీకు దేని మీద రుచి ఉంది అని మీరు చెప్తున్నారు, నిజంగా దాని మీద మీకు రుచి లేకపోవటం వల్ల ఈ గందరగోళం జరుగుతుంది. ఈ మొత్తం గందరగోళం దానివల్ల జరుగుతుంది. ఆత్మ మీద రుచి ఉంది, ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్. దీని మీద రుచి ఉంది, ఆత్మ గురించి మాట్లాడకు. మాట్లాడతాను సార్, నువ్వు మాట్లాడు కానీ అబద్ధం చెప్తున్నావు అని తెలుసుకో, నీకే అర్థం కాలే. అర్థమైన తర్వాత అసలు వాడికి ఆకలి తప్పులు ఉండవు. ఆత్మకి ఆకలి ఎలా ఉంటుంది? అన్ని వాడు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు. వాడు ఏమని లిస్ట్ ఇస్తాడు? భగవద్గీతలో కూడా ఇంత లిస్ట్ ఇచ్చాడు. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాపో, నశోషితి మారుత. కానీ వర్షం కురిస్తే వాడు వర్షంలో తడిసి ఉండలేడు. నిప్పులో చేపెట్టి ఉంచేమను వాణ్ణి, ఉంచాలా ఉంచక్కర్లేదా? నువ్వు ఆ స్థితిలో ఉంటే కాలవు. కాలిందనుకో, ఇందుకు నటించడం కాలింది మొర్రు అని బయటకు వచ్చేయి. అర్థమైందా తేడా? ఆ తేడా యజ్ఞము. యజ్ఞము అంటే తెలుసుకున్నా, విత్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఏం లేనప్పుడు ఆ నాలెడ్జ్ ఉంది అనే భ్రమలో ఎందుకు జీవిస్తారు మీరు? అది నేను క్వశ్చన్ చేస్తున్నది. ఇంట్రెస్ట్ ఉంది, మీ ఆచరణ ఇంట్రెస్ట్ చూపించాలి. అర్థం కావటం లేదు, చదువుతున్నాను పుస్తకం, ఏం చేస్తాను అర్థం కాకపోతే? అర్థం ఎంతవరకు దాన్ని వెంటబడతాను కదా, అది ఓకే, అది మోసం కాదు. అది నేను చదువుతున్నాను, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ ఉందా లేదా, ఇదంతా బ్రహ్మమే అంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవటం లేదే. ఓ పక్క ఏమంటున్నాడు? తత్వమసి. ఇంకోసారి ఏమంటాడు? అహం బ్రహ్మాస్మి. ఇంకోసారి ఏమంటాడు? అయమాత్మా బ్రహ్మ. ఇంకోసారి ఏమంటాడు? ప్రజ్ఞానం బ్రహ్మ. శ్లోకాలు అందరికీ కంటతావచ్చు. ఇంతకీ ఆత్మ నా నేను, ఎక్కడ అంత ఎంత గందరగోళం, నేను ఎదగలేకపోతున్నాను అంటాడు, మళ్ళీ ఆత్మని అంటాడు. ఇంకా ఆత్మయ్యాక నువ్వు ఎదిగేది ఏంటి నా మొహం? మరి ఎందుకు ఈ నాలుగు చదవడం? హిందూ చదవటం అంటే అది ఫైనల్ స్టేట్, అందులో మనం లేవు అని తెలుస్తూ ఉండాలి. కానీ ఉందనే భ్రమతో నేను కోంపడుతూ ఉంటే మీకు బాధ ఎందుకు వేస్తుంది అంటే మనం ఆ స్థితిలో ఉన్నామేమో అని. నాకు ఎందుకు కోపం రాదు అంటే మనం ఆ స్థితిలో లేవని తెలుసుగా నాకు, అంటే నాకు బాధ ఏమైదు మరి ఎందుకన్నావు. మీరు ఆ స్థితిలో లేరు బాబో అని నేను ముత్తుకుంటూ ఉంటే ఉన్నాను బాబో అని ఏడుస్తున్నారు మీరు. ఆ ఏడుపొద్దు అంటున్నాను నేను. మరి ఏం చేయాలవుతే మానేయాలా, అది మీ ఇష్టం. కానీ ఆ స్థితికి వెళ్ళాలి అంటే మానొద్దు, మానొద్దు. ఇందా చెప్పానే అర్జునులాగా నువ్వు ఏడవలేకపోతే అర్జునుడు లాంటి ఏడుపు రావటం లేదని ఏడు, అప్పుడు వస్తుంది అది. కానీ అసలు మొదటికే మానేసాం అనుకో ఏమవుతుంది, ఏమవుదు, అవ్వాల్సింది ఏదో అవుతుంది అది. కానీ మనము ఈ కాలంలో చాలా కోల్పోతాం. అక్కడికి వెళ్ళాక కాలం ఉందా లేదా, ఎన్ని పిచ్చి ప్రశ్నలు, ఎంత టైం వేస్ట్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక కాలం ఉందా లేదా అన్నది ఎప్పుడు కావాలి, అక్కడికి వెళ్ళాక. నీ దగ్గర ఇప్పుడు అమెరికన్ డాలర్స్ ఉన్నాయి, ఇంత ఏం లాభం, ఇక్కడ చల్లదు అది. తీసామనుకో ఇప్పుడు ఇంకా ప్రమాదం. ఇప్పుడు తీసి పెట్టాననుకో, ఇప్పుడు ఎవడైనా విని అది రికార్డ్ చేస్తున్నాడు కూడా, డాలర్లు ఉందా అనుకుంటాడు. నేను ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను, వాళ్ళంతా పెట్టి ఆ టేప్ని పీకుతారేమో. ఇప్పుడు ఉపయోగపడదుగా డాలర్, నువ్వు ఎవడికో ఇచ్చావనుకో డాలర్ తీసుకోడుగా. కానీ ఒక రూపాయికి ఒక డాలర్కి ఎంత లింక్, ఆల్మోస్ట్ 50 times. అంటే నువ్వు ఒక డాలర్ ఇస్తే నువ్వు 50 రూపాయలు ఇచ్చినట్టు ఆల్మోస్ట్. కానీ నాకు వద్దు, నాకు రూపాయి అంటాడు. పరిస్థితి అర్థమవుతున్నా, దేని గురించి చెప్తున్నాను నేను, ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను, చేతనత్వములో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, దేనికి దానికే, ఏది ఒకదానితో ఒకటి లింక్ లేవు. ఆ లింకులు లేకపోవటం వల్ల మన జీవితం ఇలా అధ్వాన్నంగా ఉంది. ఇంచేత జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి చేతనత్వంలో ఉండే కోరికలు, స్వప్నావస్థలో ఉండేటటువంటి కోరికలు, నిద్రావస్థలో ఉండే